Well, good morning.
Good morning.
I greet you in the name of Jesus Christ.
మీ అందరికీ కూడా ప్రభు యేసు క్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నా.
My name is Jeff Shawver and I'm from Radford, Virginia.
నా పేరు జెఫ్ షావర్, నేను రాడ్ఫోర్డ్, వర్జీనియా నుంచి వచ్చాను.
I have been a slave to Jesus Christ for 13 years.
గత 13 సంవత్సరాలుగా ప్రభు యేసు క్రీస్తుకు బానిసగా ఉంటున్నాను.
I am the husband of a beautiful wife for 15 years.
మరి గత 15 సంవత్సరాలుగా మరి నా యొక్క అందమైనటువంటి భార్యకు నేను భర్తగా ఉంటున్నాను.
I have 4 children.
నాకు 4 పిల్లలు.
The oldest is 10 years old.
పెద్దవాడు 10 సంవత్సరాలు.
And the youngest is 7 months old.
మరి ఆఖరి వాడు 7 నెలల పిల్లవాడు.
Just a little baby.
చిన్న పాప.
I miss them greatly.
వాళ్ళందరిని నేను చాలా మిస్ అవుతున్నాను.
But what we're going to do here in this conference is of extreme importance.
మరి ఈ కాన్ఫరెన్స్ లో మనం ఏదైతే చేయబోతున్నామో అది చాలా ప్రాముఖ్యమై ఉన్నది.
I cannot stress the importance of this study.
మరి ఈ యొక్క లేఖన భాగంలో చదువుట ఎంత ప్రాముఖ్యమైనదంటే అది మాటల్లో చెప్పలేను.
We will be looking at the attributes of God.
మరి దేవుని యొక్క లక్షణాలను మనం చూడబోతున్నాం.
We will be looking at who he is.
Ayana evaru,
his beauty,
ayana yokka goppatanam,
and his perfections,
ayana yokka paripurnata.
And when we see how this will relate to the gospel message,
mari ivanni kuda suvarthaki veetiki e mari unnatundi aaka bandham enti ane vishayanni manam chudabochunnam.
How you understand God will affect your entire life.
నీవు దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి విధానం బట్టి నీ యొక్క జీవితం అంతా కూడా దాని మీద ఆధారపడి ఉందని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం.
What you think about God will affect your ministry.
దేవుని గురించి నీ యొక్క అవగాహనను బట్టి నీ పరిచర్య ఆధారపడి ఉన్నదని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి.
It will affect how you pray.
నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు అది కూడా మారిపోతుంది.
It will affect how you preach.
నువ్వు ఎలాగో వాక్యం చెప్తావో నీ యొక్క వాక్యం కూడా మారిపోతుంది.
It will affect how you live.
నువ్వు జీవించే జీవన విధానం మారిపోతుంది.
It will affect your ministry.
నీ యొక్క పరిచర్య మారిపోతుంది.
It will affect your family.
నీ యొక్క కుటుంబం మారిపోతుంది.
It will affect how you raise your kids.
మరి నీవు నీ యొక్క పిల్లల్ని పెంచే విధానం కూడా మారిపోతుంది.
It will affect how you walk and carry yourself.
మరి నీవు నిన్ను నడిపించేటువంటి విధానం కూడా మారిపోతుంది.
There is not one aspect of your life that is not affected by how you view God.
మరి దేవుణ్ణి చూచుట ద్వారా ఆయన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకునట ద్వారా మన యొక్క జీవితంలో అన్ని విషయంలో కూడా మార్పు రాబోతున్నది.
It is the starting point to Christianity.
మరి క్రైస్తవత్వానికి అదే ప్రారంభము.
It is the starting point to the gospel.
మరి సువార్తకి అదే ప్రారంభము.
If you have a low view of God,
మరి నీకు దేవుని మీద ఒక సరైనటువంటి అవగాహన లేని యెడల,
you will have a low view of Jesus Christ.
మరి యేసు ప్రభు మీద కూడా నీ యొక్క అవగాహన చాలా తక్కువగా ఉంటుంది.
If you have a low view of God,
మరి దేవుని మీద మంచి అవగాహన లేకపోతే,
you will have a low view of the gospel.
మరి సువార్త మీద కూడా నీ యొక్క అవగాహన మంచిగా ఉండదు.
Your ministry will be weak.
నీ యొక్క పరిచర్య చాలా బలహీనంగా ఉంటుంది.
Your ministry will not be real.
నీ యొక్క పరిచర్య నిజమైనది కాదు.
You will have to trade the beauty of him for something else.
మరి ఆయన యొక్క ఆయన సరిగ్గా అర్థం చేసుకోని కారణంగా మనము అనేకమైనటువంటి పర్యవసానాలను కొని తెచ్చుకోవాల్సి వస్తుంది.
Your great call is to know him.
నీ యొక్క ముఖ్యమైనటువంటి పిలుపు ఏంటంటే ఆయన్ని తెలుసుకొనుట మాత్రమే.
It is the priority of your life.
నీ యొక్క జీవితంలో అదే మొట్టమొదటి నీ యొక్క ప్రాధాన్యత.
India's great need.
భారతదేశం యొక్క మరి ముఖ్యమైన అవసరత ఏమిటంటే,
The United States's great need.
అమెరికా దేశం యొక్క ప్రాముఖ్యమైనటువంటి అవసరత ఏమిటంటే,
Is to know him.
దేవుణ్ణి తెలుసుకొనట మాత్రమే.
So that is what we're going to look at in this conference the next 3 days.
మరి రాబోయే 3 రోజులు కూడా మరి ఈ యొక్క విషయాలు మనము ధ్యానం చేయబోతున్నాం.
So the first attribute we are going to look at this morning is the attribute of his holiness.
మొట్టమొదటగా మరి దేవుని యొక్క పరిశుద్ధత గురించి మనం తెలుసుకోబోతున్నాం.
Now the word holy is used over 900 times in scripture.
పరిశుద్ధ అనేటువంటి మాట బైబిల్ అంతట్లో 900 సార్లు రాయబడి ఉన్నది.
It is used and attached to many things.
మరి అనేకమైనటువంటి విషయాలకు దాన్ని మరి మనం అనుసంధానంగా ఉన్నట్లుగా చూస్తున్నాం.
We see a holy covenant.
మరి పరిశుద్ధ నిబంధన మనం చూస్తున్నాం.
A holy temple.
మరి పరిశుద్ధ ఆలయాన్ని మనం చూస్తున్నాం.
His holy word.
మరి పరిశుద్ధ వాక్యాన్ని మనం చూస్తున్నాం.
A holy nation.
పరిశుద్ధ దేశాన్ని మనం చూస్తున్నాం.
But what we want to look at is the holiness of God.
అయితే మనము చూడాల్సింది ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధత గురించి మనం చూద్దాం.
Now when we think of God's holiness, we usually think of his sinlessness.
మనము దేవుని యొక్క పరిశుద్ధత గురించి ఆలోచించినప్పుడు మనం సాధారణంగా ఆలోచించేది ఏంటంటే పాప ఆయన యొక్క పాపరహిత లక్షణాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం.
We think of his perfection.
ఆయన యొక్క పరిపూర్ణత గురించి మనం ఆలోచిస్తాం.
Now that is a part of the word holy.
మరి ఆ పరిశుద్ధత అనేటువంటి ఆ యొక్క మాటలో ఇది ఒక భాగమై ఉన్నది.
But that is not the primary meaning.
అయితే దీని యొక్క అర్థము మాత్రం అదే కాదు.
The primary meaning is to be separate.
ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వేరు చేయబడుట.
Do you remember when the Israelites were building the temple?
మరి ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఆలయాన్ని కడుచున్నప్పుడు
and they had normal utensils.
మరి వాళ్ళందరికీ కూడా కేవలము మామూలు పనిముట్లు ఉన్నాయి.
But they called them holy utensils.
అయితే వాళ్ళు ఆ యొక్క పనిముట్లను ఏమంటున్నారంటే పవిత్రమైన పనిముట్లు అంటున్నారు.
They were separated from common use.
మరి ఆ యొక్క పనిముట్లు మిగిలినటువంటి పనిముట్లతో వారు వేరు చేయబడుతున్నారు, ఏర్పాటు చేయబడుతున్నారు.
They were only to be used in the service of God.
ఆయొక్క పనిముట్లు కేవలము దేవుని యొక్క పరిచర్యకు మాత్రమే వాడవలెను.
They were separate.
అవి ఏర్పాటు చేయబడినవి.
Now when we talk about the holiness of God,
మరి దేవుని యొక్క పరిశుద్ధత గురించి మనం మాట్లాడుతున్నప్పుడు
the primary meaning is God's relationship to this world.
మరి ఆ దేవుని యొక్క ఈ లోకమునకు దేవునికి ఉన్నటువంటి సంబంధం గురించి మనం చూడాలి.
It's his relationship to the creation.
మరి ఆయన యొక్క సృష్టితో ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మనం చూస్తున్నాం.
He is separate from it.
ఆ యొక్క సృష్టికి ఆయనకు ఆయన సృష్టి నుండి వేరు చేయబడ్డాడు.
He is not like anything we see in creation.
మరి ఈ యొక్క సృష్టిలో మరి దేవునిలాగా ఉండే ఏది కూడా ఈ యొక్క సృష్టిలో లేదు.
If you have your Bibles, turn to Isaiah chapter 6.
మరి మీకు బైబిల్ ఉన్న యెడల యెషయా గ్రంథము 6వ అధ్యాయము ఒకసారి చూద్దాం.
I'll read it. I'm just going to read the first 7. In the year of King Uzziah's death, I saw the Lord sitting on a throne, lofty and exalted, with the train of his robe filling the temple. Seraphim stood above him, each having 6 wings. With 2 he covered his face, and with 2 he covered his feet, and with 2 he flew. And one called out to the other and said, Holy, holy, holy is the Lord of hosts. The whole earth is full of his glory. And the foundations of the thresholds trembled at the voice of him who called out, while the temple was filling with smoke. Then I said, Woe is me, for I am ruined, because I am a man of unclean lips, and I live among a people of unclean lips. For my eyes have seen the King, the Lord of hosts. And one of the seraphim flew to me with a burning coal in his hand, which he had taken from the altar with tongs. He touched my mouth and with it and said, Behold, this has touched your lips, and your iniquity is taken away, and your sin is forgiven.
యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 7 వచనాలు చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి ఆరేసు రెక్కలుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా, నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతికి యెహోవాను నేను కన్నులారా చూచితనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను.
Isaiah's king Uzziah had died.
యెషయా యొక్క రాజు అయినటువంటి ఉజ్జయా మృతి పొందాడు.
This would have affected Isaiah's heart.
ఇది యెషయాను ఎంతగానో బాధించి ఉంటుంది.
But God shows him this vision that there is still a king on the throne.
అయితే దేవుడు యెషయాకి చూపిస్తున్నాడు, ఉజ్జియా మరణించినప్పటికీ కూడా ఇంకా ఒక రాజు ఈ లోకంలో ఉన్నాడు అని చెప్పి చెప్తున్నాడు.
A king who is high and lifted up.
ఈ యొక్క రాజు మరి అత్యున్నతమైనటువంటి స్థలముల మీద ఆయన ఏర్పాటు చేయబడి ఉన్నాడు.
He would later record of the Lord this in Isaiah 57 verse 15.
యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనములో ఆ యొక్క రాజు గురించి ఈ విధంగా మరి యెషయా రాస్తున్నాడు.
He describes this high and lifted up God.
ఈ యొక్క మహోన్నతమైనటువంటి రాజు గురించి యెషయా ఈ విధంగా రాస్తున్నాడు.
Thus says the high and exalted one.
పరిశుద్ధుడు నిత్యవాసియునైన ఈలాగు సెలవిచ్చుచున్నాడు.
Who lives forever.
నేను మహోన్నతమైన స్థలములో పరిశుద్ధ నివసించువాడును.
Whose name is holy.
మహాఘనుడును మహోన్నతుడును.
I dwell on a high and holy place.
నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును.
This is important when we come to the definition of holy.
మరి పరిశుద్ధత అనే పదం యొక్క నిర్వచనం గురించి మనం చూచినప్పుడు ఈ యొక్క వచనములను అర్థము చేసుకొనుట చాలా ప్రాముఖ్యము.
God is high and lifted up.
దేవుడు మహోన్నతములుగా ఉన్నాడు.
There is no one like him.
ఆయనలాగా ఎవరు కూడా లేరు.
His name is holy.
ఆయన పేరే పరిశుద్ధత.
His name is separate.
ఆయన ఇతరులకు ఏర్పాటు చే ఇతరుల నుండి ఏర్పాటు చేయబడ్డాడు. ప్రత్యేకత కలిగినటువంటి వాడు.
There is no hierarchy.
మరి ఆయన కంటే పైన ఇంకెవరు కూడా లేరు.
He is by himself.
ఉండేవాడు ఆయన ఒక్కడే.
He lives in a holy place.
ఆయన పరిశుద్ధ స్థలములో నివసించుచున్నాడు.
Only him.
ఆయన ఒక్కడు మాత్రమే.
No one else.
ఇక ఎవరు కూడా లేరు.
He is not like anything we see.
మనం చూసే ఏ వస్తువులాగా కూడా ఆయన ఉండడు.
His name is holy.
ఆయన పేరే పరిశుద్ధుడు.
So Isaiah sees this king high and lifted up.
మరి యొక్క యెషయా ఈ రాజును మహోన్నతమైనటువంటి రాజును ఆయన చూస్తున్నాడు.
He also sees these beings called seraphim.
ఈ యొక్క సెరాపులు అనేటువంటి యొక్క దేవదూతలను కూడా చూస్తున్నాడు.
The word literally means burning ones.
సెరాపులు అనగా అర్థం ఏంటంటే దగదగా మండేటువంటి మంట కలిగినటువంటి జీవులు అని అర్థము.
They are a flame of fire.
వారు అగ్ని లాంటి ఆ యొక్క స్వభావం కలిగిన వాళ్ళు.
They are in much activity.
చాలా పనులు చేస్తా ఉన్నారు వాళ్ళందరూ.
And they are close to the throne.
ఆ యొక్క దేవుని సింహాసనమునకు అతి సమీపంగా ఉన్నారు.
And we hear them speak.
వాళ్ళు మాట్లాడటం మనకు వినబడుచున్నది.
And they declare, "Holy, holy, holy is the Lord of hosts."
వాళ్ళు ఏమంటున్నారంటే పరిశుద్ధుడా 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 అని అంటున్నారు.
Now this was not a song they picked out of the hymn book.
మరి ఈ యొక్క మాటలు ఏదో పాటల పుస్తకం నుంచి తీసుకున్న మాటలు కాదండి.
This is not a song they decided to sing that morning.
ఆ రోజు ఉదయం మనం ఈ పాట పాడదాం అని చెప్పి నిర్ణయించుకున్నట్టు కాదండి.
The closer they were to God, the more they felt how holy he was.
దేవునికి సమీపంగా ఉండింది కొలిది దేవుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో వాళ్ళకి అర్థమయ్యి ఈ మాటలు వాళ్ళు అంటున్నారు.
It is a declaration of his majesty.
దేవుని యొక్క మహోన్నతమైనటువంటి స్వభావాన్ని గూర్చి వాళ్ళు పాడుతున్నటువంటి పాటలు.
They say it 3 times.
వాళ్ళు ఇక్కడ 3 సార్లు ఈ మాట అంటున్నారు.
Holy, holy, holy.
పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.
Now God is a God who is listed by several things in the scriptures.
మరి దేవుని గురించి అనేక విధాలుగా లేఖన భాగాల్లో రాయబడుచున్నది.
We read that God is love.
మరి దేవుడు ప్రేమయై ఉన్నాడని అంటున్నారు.
We read that God is patient.
మరి దేవుడు ఓర్పు కలిగిన వాడని చెప్పి రాయబడి ఉన్నది.
We read that God is faithful.
దేవుడు విశ్వాసము కలిగిన విశ్వసనీయత కలిగిన వాడని అంటుంది.
But of out of all the attributes that we see in the scriptures.
మరి ఈ యొక్క లక్షణం అన్నిటిలో పాటు చూచినట్లయితే
there is only one who is declared that is declared 3 times.
అయితే ఒకే లక్షణం గురించి 3 సార్లు మాత్రమే చెప్పబడింది.
We do not see that God is love, love, love.
ఈ ప్రేమ అనేటువంటి లక్షణం గురించి దేవుడు ప్రేమయ ఉన్నాడు, ప్రేమయనాడు, ప్రేమయనాడు 3 సార్లు ఎక్కడ అనలేదండి.
But we do see that God is holy, holy, holy.
కానీ దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని 3 సార్లు అంటం జరిగింది.
It is his foundation. It is who he is by nature.
మరి ఇది ఆయన యొక్క పునాదిగా ఉన్నది. మరి ఇది ఆయన స్వభావం ఏంటో తెలియజేస్తున్నది.
This is not a single attribute.
ఇది కేవలము ఒక లక్షణం, ఆయన యొక్క అనేక లక్షణాల్లో ఒక లక్షణం కాదు.
But it is the foundation of his entire nature.
ఆయన యొక్క పరిపూర్ణ స్వభావానికే ఇది ఒక పునాది లాంటిది.
As we go forward in this conference.
మరి ఈ యొక్క కాన్ఫరెన్స్ లో మనము ముందుకు సాగుతున్నప్పుడు
we will hear many attributes of God.
దేవుని యొక్క అనేక లక్షణాల గురించి మనము తెలుసుకోబోతున్నాం.
We will hear about God's justice.
దేవుని యొక్క న్యాయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం.
We will hear about God's wrath.
దేవుని యొక్క ఉగ్రత గురించి మనం తెలుసుకుంటాం.
We will hear about God's love.
దేవుని యొక్క ప్రేమను గురించి కూడా మనం తెలుసుకుంటాం.
But we must think of these in light of his holiness.
అయితే ఇవన్నీ కూడా మరి అర్థం చేసుకోవాలంటే మరి ముఖ్యంగా ఆయన యొక్క పరిశుద్ధత అర్థం చేసుకున్నప్పుడే ఇవన్నీ అర్థమవుతున్నాయి.
God's love is a holy love.
మరి దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధమైన ప్రేమ.
God's justice is a holy justice.
దేవుని యొక్క న్యాయము పరిశుద్ధమైనటువంటి న్యాయము.
And his faithfulness is a holy faithfulness.
ఆయన యొక్క విశ్వాసము పరిశుద్ధమైన విశ్వాసము.
The angels do not say that God is holy.
మరి ఈ యొక్క దేవదూతులు కేవలము దేవుడు పరిశుద్ధుడు అనే చెప్పట్లేదు.
But he is holy, holy, holy.
అయితే ఏం చెప్తున్నాయంటే దేవదూతులు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్తున్నాయి.
3 times separate from all that we see.
3 సార్లు ఇవి ప్రత్యేకముగా చెప్పడం మనం చూస్తున్నాం.
He is nothing like we can imagine.
మన యొక్క ఆలోచనలకు అందని దేవుడుగా ఉంటున్నాడు.
Sometimes we make a great mistake.
కొన్నిసార్లు ఈ యొక్క తప్పును మనము చాలా తరచుగా చేస్తుంటాం.
Sometimes we think that God is like us, only bigger and greater.
మనం ఏమనుకుంటాం అంటే దేవుడు కూడా మనలానే ఉంటాడు కానీ కొంచెం మనకంటే పెద్దవాడుగా ఉంటాడు అనుకుంటాం.
Sometimes we think of God like these burning ones, only bigger and greater.
కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం అంటే లేకపోతే ఈ యొక్క దేవదూతుల్లాగా దగదగ మండేలాగా ఉంటాడేమో, అయితే కొంచెం పెద్దవాడుగా ఉండొచ్చేమో అని అనుకుంటాం.
There was one Christian leader who asked this question.
ఒక క్రైస్తవ నాయకుడు ఉన్నాడు, ఆయన ఈ ప్రశ్న అడుగుతూ ఉంటాడు.
What is more like God, a caterpillar or this burning angel?
మరి ఆయన ఏమడుగుతాడంటే ఈ రెండిట్లో దేవుడిలాగా ఏదుంటుంది, ఒక పురుగ లేకపోతే ఈ దేవదూతలాగా, ఈ రెండిట్లో దగ్గరగా దేవునికి దగ్గరగా ఏదుంటుంది అని ప్రశ్న అడుగుతాడు.
Which is more like him?
ఈ రెండిట్లో దేవునికి దగ్గరగా ఏదుంటుంది మీరు చెప్పండి.
The answer is neither one of them.
దానికి సమాధానం ఏంటంటే ఈ రెండు కూడా దేవునిలాగా ఉండవు.
He is not like the caterpillar or the angel.
ఆయన పురుగులాగా ఉండడు.
He is nothing like anything in creation.
అలాగని దేవదూతలాగా ఉండడు. ఈ యొక్క సృష్టిలో ఆయనలాగా ఏదీ లేదు.
He is completely separate from it.
మరి ఆయన మరి మిగిలి చేసిన వాటన్నిటికంటే ఆయన ప్రత్యేకత కలిగిన వాడు.
We can look at creation.
మనము సృష్టిని చూస్తున్నాం.
And we can see that man is made a little higher than the beasts.
మరి మనిషిని చూసినప్పుడు జంతువుల కంటే కొద్దిగా ఉన్నతముగా సృష్టించబడినట్టు మనం చూస్తున్నాం.
We can read in the scriptures and find out that man is made a little lower than the angels.
మరి దేవదూతల కంటే తక్కువగా చేసినట్లుగా మనిషిని చేసినట్లుగా మనము లేఖన భాగాల్లో చూస్తున్నాం.
We can see this scale in creation.
మరి ఈ యొక్క విషయాన్ని సృష్టి అంతటి అందరూ మనం చూస్తున్నాం.
But God is not on that scale.
Aithe devudu ala ayyaka manu identho aithe chustunamo danlo devudu ledu.
To put God on that scale is blasphemy.
Mari manu edaithe identho aithe kolustunamo ye parimanamto kolustunamo aa parimanamlo devunni pettatam mari adi cheyakoodani tappu deva dushana.
This is the point of the second commandment.
రెండవ ఆజ్ఞ యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే.
That you shall not make a graven image.
మీరు విగ్రహమును చేసుకొనరాదు అన్నప్పుడు.
To make a graven image is to take God off of his throne.
మనం ఎప్పుడైతే ఒక విగ్రహమును చేస్తున్నామో దాని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి సింహాసనం నుంచి తీసేస్తున్నాం.
To take an image is to strip God of his holiness.
ఒక విగ్రహాన్ని చేయటం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క పరిశుద్ధతను మనము తీసేస్తున్నాం.
It is to pull him down from his holy place and make him common.
మన విగ్రహాన్ని చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ మహోన్నతమైనటువంటి వాడిని కిందకు తీసుకొచ్చి అందరిలాగే చేస్తున్నాం.
That is a great offense to God.
అది దేవునికి వ్యతిరేకముగా ఒక గొప్ప పాపమై ఉన్నది.
God is not like anything we can see.
మనం చూసే వాటిల్లో ఉండే దేవుడు మనం చూసే వాటిలాగా దేనిలాగా ఉండడు.
We cannot make an image of him.
ఆయన లాంటి ఒక విగ్రహాన్ని చేసుకుందాము అంటే అది కుదరదు.
He is not like an elephant.
ఆయన ఒక ఏనుగులాగా ఉండడు.
He does not have the features of a monkey.
ఆయన కోతికు ఆయనకి కోతికుండే లక్షణాలు ఉండవు.
He is completely separate from this creation.
ఈ యొక్క సృష్టి నుంచి ఆయన పరిపూర్ణంగా ప్రత్యేకింపబడినటువంటి వాడు.
Our God is holy, holy, holy.
మన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.
Now look at these angels in the scripture.
మరి ఈ యొక్క దేవదూతలు ఏం చేస్తున్నారో మనం చూద్దాం.
We must not think of these angels as weak creatures.
మరి ఈ యొక్క దేవదూతల్ని ఏదో బలహీనమైనటువంటి జీవులుగా అనుకోవటానికి వీల్లేదు.
In the United States, we paint them as little babies with wings.
అమెరికాలో మేము ఏం చేస్తామంటే ఈ యొక్క దేవదూతలకి చిన్న పాపలకి రెక్కలు కట్టి అట్లాగా బొమ్మలేస్తా ఉంటాం.
They hold a little harp and play it.
ఆ యొక్క చిన్న పాపలు రెక్కలు కట్టుకుని ఏం చేస్తాను, ఒక వీణ పట్టుకుని వీణ వాయిస్తూ ఉంటాయి.
But that is not what we see in the scriptures.
Aithe lekhana bhagalo chusinappudu ala ledandi.
We see these beings of pure fire.
Mari yokka jeevulu goppa agni tho nindi unnatluga chustunnam. Bhayankaramainaga unnatluga chustunnam.
These mighty beings of strength.
Goppa shakti kaliginatvanti jeevuluga manam chustunnam.
Look at verse 4.
Nalgava vachanam meeru chudandi.
When they praise the Lord in this manner.
మరి దేవుణ్ణి వాళ్ళు ఈ విధంగా స్తుతించినప్పుడు
ఇట్ షేక్స్ ద వెరీ ఫౌండేషన్స్ ఆఫ్ హెవెన్.
పరలోకము యొక్క పునాదులు సహితము కదులుచున్నట్లుగా మనం చూస్తున్నాం.
దీస్ ఆర్ ది ఏంజెల్స్.
వీళ్ళు ఎవరంటే దేవుని యొక్క దూతలు.
దే ఆర్ సిన్లెస్.
వాళ్ళు పవిత్రులు.
దే ఆర్ మైటీ.
శక్తివంతులు.
They cry out with a booming voice.
వారు అరిచి వారు కంఠస్వరం తెరిచి అరిచినప్పుడు.
But yet when they are close to God, look at this.
అయితే ఈ యొక్క శక్తి కలిగినటువంటి జీవులు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు.
They have to cover their eyes.
ఏం జరుగుతుందంటే వాళ్ళ యొక్క కన్నులు వాళ్ళు మూసుకుంటున్నారు.
With their wings they cover their feet.
వాళ్ళ యొక్క రెక్కలతో వాళ్ళ యొక్క పాదములను కప్పుకుంటున్నారు.
And with the other pair of wings they fly ready to do his bidding.
మరి ఆయన మిగిలినటువంటి రెండు రెక్కలతో ఎగురుచు ఆయన యొక్క ఆజ్ఞలను శిరస వహిస్తున్నారు.
They cover their eyes because they are close to the glory of God.
వారి యొక్క కన్నులు ఎందుకు మూసుకుంటున్నారంటే దేవుని యొక్క మహిమను చూడలేకపోతున్నారు.
They cover their feet because they understand that they are mere creatures.
మరి వాళ్ళ యొక్క కాళ్ళను ఎందుకు కప్పుకుంటున్నారంటే మరి కేవలము వాళ్ళు ఒక జీవులు అని అర్థం చేసుకున్నారు కాబట్టి.
Even though they are mighty beings, they are a part of the creation.
వాళ్ళు శక్తివంతమైనటువంటి దేవదూతలు అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా దేవుడు చేసిన సృష్టిలో ఒక భాగమై ఉన్నారని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు.
God's holiness affects them.
దేవుని యొక్క పరిశుద్ధత దాని యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉన్నది.
Now if God's holiness affects these mighty burning angels.
మరి యొక్క దేవదూతల మీద దేవుని యొక్క పరిశుద్ధత యొక్క ప్రభావం ఉంటే
how should it affect man?
మన మీద ఆయన పరిశుద్ధత ప్రభావం ఎంతగా ఉండాలి?
We see here how it affects man.
ఇక్కడ మరి మనుషుల్ని దేవుని యొక్క పరిశుద్ధత ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చూస్తున్నాం.
When Isaiah sees this vision.
మరి ఈ యొక్క కలను యెషయా కంటున్నప్పుడు
he says woe is me.
మరి యెషయా ఏమంటున్నాడంటే అయ్యో నాకు శ్రమ అంటున్నాడు.
He pronounces judgment upon himself.
తన మీద తను తీర్పు తీర్చుకుంటున్నాడు.
So thus we not only see that God is separate from creation.
ఇక్కడ మనం చూసినట్లయితే సృష్టి నుంచి దేవుడు ప్రత్యేకింపబడినవాడు.
But God is morally perfect.
దేవుడు నీతి విషయములో పరిపూర్ణుడై ఉన్నాడు.
There is a majestic perfection.
ఒక మహోన్నతమైన పరిపూర్ణత ఇక్కడ కనబడుచున్నది.
And when Isaiah sees himself in light of this holy God,
ఈ యొక్క గొప్ప వెలుగులో యెషయా దేవుణ్ణి చూసినప్పుడు
he sees himself as filthy.
తను తాను చూచి ఎంత అపవిత్రమైన వాడుగో ఆయన గ్రహించుచున్నాడు.
The text says he comes undone.
మరి యొక్క వచనం యొక్క అర్థం ఏంటంటే ఆయన ఎందుకు పనికి రాని వాడిగా ఉన్నాడు అని ఇక్కడ అర్థమిస్తుంది.
Every part of him feels God's holiness.
తన యొక్క శరీరంలో ప్రతి భాగము కూడా దేవుని యొక్క పరిశుద్ధత చేత ప్రభావితం చేయబడింది.
It is like he is melting before God.
అది ఎలా ఉందంటే దేవుని ముందు ఆయన పరిశుద్ధత వెలుగులో ఆయన కరిగిపోవచ్చునట్లుగా ఉన్నది.
వా
ఎంత గొప్పగా ఉన్నదో చూడండి.
వా ఇస్ హి బికమింగ్ అన్డన్.
మరి ఆయన దేవుని యొక్క సన్నిధిలో ఎలా కరిగిపోవచ్చునాడో చూడండి.
హి టెల్స్ us here in the text.
మరి ఈ యొక్క వచనంలో చూసినట్లయితే
హి సేస్ ఐ యామ్ ఎ మ్యాన్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్.
నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడని చెబుతున్నాడు.
ఎట్ ది సైట్ ఆఫ్ దిస్ హోలీ హోలీ గాడ్.
మరి దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క దృశ్యములో
ఐజయా ఫీల్స్ హిస్ సిన్ఫుల్నెస్.
యెషయా తన యొక్క అపవిత్రతను గురించి ఆయన ఆలోచిస్తున్నాడు.
యాస్ గాడ్ ఇస్ 3 టైమ్స్ హోలీ.
దేవుడు మూడు రెట్లు అధికముగా పరిశుద్ధుడు.
Isaiah is 3 times sinful.
దేవుడు మూడు రెట్లు ఎలాగైతే పరిశుద్ధుడో యెషయా మూడు రెట్లు అలాగే అపవిత్రుడు.
Isaiah could not escape.
యెషయా ఆ యొక్క దృశ్యము నుంచి తను తాను తప్పించుకోలేకపోయాడు.
As seeing this vision, his heart was changed.
ఈ యొక్క దృశ్యము చూసినప్పుడు తన యొక్క హృదయము మారిపోయింది.
In confronted with the living God, he tastes his own sinfulness.
మరి దేవుణ్ణి ఆయన చూసినప్పుడు తన యొక్క పాపం యొక్క రుచి ఏంటో ఆయన తెలుసుకోగలిగాడు.
Now this is amazing.
ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది.
We must understand that Isaiah was a prophet.
యెషయా ఒక గొప్ప ప్రవక్త అని మనం అర్థం చేసుకోవాలి.
The nation of Israel would have looked at him as one of the most holiest of men.
ఇశ్రాయేలు జనాంగము యెషయాను చూచినప్పుడు ఒక గొప్ప పరిశుద్ధమైన ప్రవక్తగా ఆయన్ని వాళ్ళు చూచినారు.
He was a man who worked in the temple.
మరి ఆ దేవాలయములో పనిచేసినటువంటి వ్యక్తిగా ఆయన చూసి ఉన్నారు.
He was the man who was closest to God on this earth.
మరి దేవునికి అతి సమీపమైనటువంటి వ్యక్తిగా ఇశ్రాయేలులో ఆయన చూచి ఉన్నారు.
And in one second,
ఒక్క సెకండ్ లో జరిగిందంటే,
as seeing this three times holy God,
మరి ఒక పరిపూర్ మూడు రెట్లు అధికముగా పరిశుద్ధత కలిగినటువంటి దేవుని చూచినప్పుడు,
his whole life was shattered.
తన యొక్క జీవితం అంతా కూడా మరి విరిగిపోయినట్లుగా చూస్తున్నాం.
Everything he thought he had known about himself,
ఆయన గురించి తన్ను తాను గురించి ఏమైతో అప్పుడు దాకా అనుకున్నాడో,
was brought into reality and he was utterly sinful.
ఆ విషయం అంతా కూడా ఆయనకు అర్థమైపోయింది. ఆయన అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఆయన అపవిత్రుడు అని తెలిసిపోయింది.
And he not only seen his own sin,
తన యొక్క పాపాన్ని చూడటమే కాకుండా,
but he saw the sin of the entire world.
ఈ యొక్క లోకం యొక్క పాపమంతటిని చూడగలిగినాడు.
He says, I am from a people of unclean lips.
ఆయన ఏమంటుంటే అపవిత్రమైన పదవులు కలిగిన మనుష్యుల మధ్య నేను నివసిస్తున్నాను అంటున్నాడు.
At the presence of this one who is not like anything in creation.
ఈ యొక్క సృష్టి అంతటిలో ఒక ప్రత్యేకంగా ఉన్న దేవుని యొక్క సమక్షములో,
this one who is high and lifted up,
ఈ మహోన్నతమైనటువంటి దేవుని సమక్షములో,
Isaiah sees his sinfulness.
యెషయా తన యొక్క అపవిత్రతను చూడగలుగుతున్నాడు.
This is the trauma of holiness.
పరిశుద్ధత అంటే ఇదే.
God is something other than you.
దేవుడు నీలాంటి వాడు కాడు.
And he is perfect and majestic.
ఆయన మహోన్నతుడు, ఆయన పరిపూర్ణుడు.
And in seeing him, your sin will be exposed.
ఆయన చూచినప్పుడు నీ యొక్క పాపము బహిర్గతం చేయబడుతుంది.
We see this in the New Testament as well.
ఇది నూతన నిబంధనలో కూడా మనం చూస్తున్నాం.
In Luke chapter 5.
లూకా సువార్త 5వ అధ్యాయము.
We see Jesus teaching at the lake of Gennesaret.
మరి గిన్నెసరత్ సరస్సు దగ్గర యేసు ప్రభువారు బోధిస్తున్నాడు.
He is teaching the crowds and the crowds are getting close to him.
మరి ఆ యొక్క జన సమూహములకు ఆయన బోధించుచున్నప్పుడు జన సమూహములు ఆయన దగ్గరికి వచ్చినట్లుగా చూస్తున్నాం.
He gets in Peter's boat.
పేతురు యొక్క ఆ యొక్క బోటులో ఆయన ఎక్కినట్లుగా మనం చూస్తున్నాం.
And he asks Peter to row away from the shore.
పేతురుతో ఆయన ఏమంటున్నాడంటే ఆ ఒడ్డు నుంచి కొంచెం ఆ లోపలికి అద్దరికి లోపల వెళ్ళు, తీసుకుని వెళ్ళు అని అంటున్నాడు.
And there Christ finishes his teaching.
అక్కడ క్రీస్తు బోధించడం ఆపిన తర్వాత,
he then asked Peter to row out into the deep.
ఇంకా సముద్రం లోపలికి నన్ను తీసుకుని వెళ్ళు అని చెప్పి ఆయన అంటున్నాడు.
He asked Peter to lay down the nets.
మరి పేతురుతో అంటున్నాడు వలలు వెయ్యి అని అంటున్నాడు.
Peter does not want to.
పేతురుకి వలలు వేయాలి అనిపించలా.
Peter spent all night fishing.
పేతురు ఆ రాత్రంతా కూడా చేపలు పట్టడానికి ప్రయత్నం చేశాడు.
He caught nothing.
ఒక్క చేపను కూడా పట్టలేకపోయాడు.
He had already cleaned his nets.
ఆ యొక్క వలలన్నింటినీ కూడా శుభ్రం చేసుకుని ఉన్నాడు ఆల్రెడీ.
He did not want to get them dirty again.
మళ్ళా వాటిని అపరిశుభ్రంగా మార్చడానికి ఆయన ఇష్టపడట్లా.
But he does lay them down at the Lord's request.
సరే దేవుడు చెప్పాడు, ప్రభువు చెప్పాడు కాబట్టి.
We know what happened.
అయితే ఆయన వేయడానికి సిద్ధపడ్డాడు. తర్వాత ఏం జరిగిందో మనం చూస్తున్నాం.
It seems like every fish in the lake started jumping into their nets.
ఆ యొక్క సరస్సు ఉన్నటువంటి ప్రతి చేప కూడా ఆ యొక్క వలలోకి జంప్ చేసినట్లుగా మనం చూస్తున్నాం.
The nets began to break and the boat begins to sink.
ఆ యొక్క వలలు పగిలిపోతున్నాయి, మరి ఆ యొక్క బోటు పట్టలేకపోతుంది.
Now what would be your reaction at this?
ఆ సమయంలో నీవున్నట్లయితే నీ స్పందన ఎలా ఉంటుంది?
Would you make Jesus your fishing partner?
మరి నీకేమనిపిస్తుంది, యేసు ప్రభువుని మన యొక్క బిజినెస్ లో పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుందా?
Would you hire him so you can get lots more fish the next day? That's the mentality of most people.
జనాల యొక్క ఆలోచన ఆ విధంగా ఉంటది.
But Peter falls upon his knees.
కానీ పేతురు ఏం చేస్తున్నాడంటే ఈ ప్రభు యొక్క పాదాల చెంతన పడి,
Peter is terrified. He says, "Please go."
యేసు ప్రభుతో ఏమంటాడంటే, "అయ్యా వెళ్ళిపో, నా దగ్గర నుంచి వెళ్ళిపో."
He wants Jesus to get away from him as quick as possible.
ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది అని చెప్పి పేతురు అంటున్నాడు.
Why?
ఎంత గొప్ప విషయం చూడండి.
Because he says, "I am a sinful man."
కేమంటున్నాడంటే నేను అపవిత్రుడను, అపవిత్రుడను అని చెప్పి పేతురు అంటున్నాడు.
This is amazing.
ఇది చాలా అద్భుతంగా ఉన్నది.
Look at what we see here in the text.
ఇక్కడ వచనములో మనం ఏం చూస్తున్నామో చూడండి.
Christ does not preach the law to Peter. He does not preach the law to Peter.
ఇక్కడ ప్రభు వారు ధర్మశాస్త్రం గురించి ఏం చెప్పలేదు ఆయనకి.
Christ does not preach about sin to Peter.
పాపం గురించి ఆయనకి ఏం చెప్పలేదు.
Christ does not command the fish to jump in the net.
కేవలము ఆ యొక్క వల తద్వారా చేపలు వస్తాయని చెప్పి ఆజ్ఞాపించాడు.
Peter has no vision of these burning angels.
మరి ఈ యొక్క గొప్ప మంట కలిగినటువంటి ఈ యొక్క దేవదూతుల గురించి పేతురుకి ఏం తెలియదు.
Christ sat there in silence. Silence, without speaking.
మరి ప్రభు ఏమి చెప్పకుండానే.
And yet Peter falls upon his knees.
ప్రభు వారి యొక్క పాదముల చెంత పేతురు పడి.
And confesses his sinfulness.
పేతురు యొక్క పాపముల గురించి ఒప్పుకుంటున్నాడు.
Like Isaiah, Peter begins to fall apart.
యెషయా లాగా పేతురు కూడా దేవుని సన్నిధిలో కరిగిపోతున్నాడు.
Because he knew he was in the boat with someone more than a man.
ఎందుకంటే ఆ బోట్ లో ఆ దోణిలో ఒక మనిషి కంటే ఉన్నతమైనటువంటి వ్యక్తి ఆయనతో పాటు ఉన్నాడని పేతురుకు అర్థమైపోయింది.
He may not have seen Jesus sitting on a throne with angels around him.
మరి యేసు ప్రభు ఒక మహోన్నతమైన సింహాసనం మీద కూర్చొని చుట్టూ దేవదూతలు ఉన్నట్లుగా చూసి ఉండకపోవచ్చు, కానీ
But he felt it.
అయితే ఆ విషయాన్ని తన హృదయంలో గ్రహించి ఉన్నాడు.
He felt trauma.
ఆయనకి ఆ విషయము చాలా భయంకరంగా అనిపించింది.
Now let's go back to Isaiah chapter 6.
మరి ఇప్పుడు అందరూ కూడా యెషయా 6వ అధ్యాయంకు రండి.
Isaiah has pronounced judgment upon himself.
మరి తన మీద తాను ఆయన తీర్పు తీర్చుకుంటున్నాడు.
He is undone.
అయ్యో నేను నాకు శ్రమ అంటున్నాడు.
He is trembling.
మరి దేవుని సన్నిధిలో వణుకుతున్నాడు.
He is 3 times guilty before God.
3 సార్లు మరి ఆయన యొక్క సన్నిధిలో ఆ అపరాధము కలిగి ఉన్నాడు, తన పట్ల తాను అపరాధము కలిగి ఉన్నాడు.
And he is falling apart.
దేవుని సన్నిధిలో కరిగిపోతున్నాడు.
This leads us to the divine dilemma.
మరి ఈ విషయము దేవుని గురించి మనం అర్థం చేసుకోవడానికి మనల్ని నడిపిస్తా ఉన్నది.
All men are sinful.
ప్రతి మనిషి కూడా పాపము చేసి ఉన్నాడు.
How can a sinful man have a relationship with a holy God?
ఒక పాపి పరిశుద్ధమైన పవిత్రమైన దేవునితో ఎలాగా సంబంధము కలిగి ఉండగలడు?
A God that is high and lifted up and unlike anything we see.
మరి మనం చూసే దాంట్లో దేవుడు ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు, మహోన్నతమైనటువంటి దేవునితో.
How can this gap be bridged?
ఈ యొక్క గ్యాప్, ఆ యొక్క ఖాళీ, దేవునికి మనిషికి ఉన్నటువంటి ఖాళీ ఎలాగా పూరింపబడుతుంది?
It is impossible by man.
మనిషి ద్వారా ఈ యొక్క ఖాళీ పూరించబడతా అసాధ్యము.
Nothing man can do to bridge this gap.
ఈ యొక్క ఖాళీని మనిషే పూరించాలంటే మనిషి వల్ల కాదు.
If man took 10,000 years to study God,
దేవుని గురించి అర్థం చేసుకోవడానికి 10,000 సంవత్సరాలు పట్టినా సరే,
he spent every second of day trying to think about God.
దినములో ప్రతి సెకండ్ కూడా దేవుని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినా సరే,
this man could not find him.
ఈ యొక్క మనిషి దేవుణ్ణి కనుగొనలేడు.
Man cannot find him.
మనిషి దేవుణ్ణి కనుగొనలేడు.
God must do something first.
కనుక దేవుడే ఏదో ఒకటి చేయాలి.
God must reach out to man.
దేవుడు మనిషి యొద్దకు రావాలి.
The God who is outside of all of creation,
ఈ యొక్క సృష్టికి అవతల ఉన్నటువంటి దేవుడు,
must reveal himself to sinful man.
పాపములో ఉన్నటువంటి మనిషికి తన్ను తాను గురించి తెలియపరచుకోవాలి.
It would be more possible for you to jump to the sun and walk on it.
నీకు ఒకవేళ శక్తి ఉంటే సూర్యుని మీదకి వెళ్ళి సూర్యుని మీదైనా నడవటానికి అవకాశం ఉంటదేమో గాని,
then for man to find God,
దేవుని కనుగొనడానికి మాత్రం అవకాశము ఉండనే ఉండదు.
God must take action first.
దేవుడు నిన్ను రక్షించడానికి ఆయన రావాలి.
He must bridge the gap.
ఆ ఈ ఖాళీని ఆయనే పూరించాలి.
There must be a mediator.
మరి ఒక మధ్యవర్తి ఉండాలి.
Now there would be qualifications for this mediator.
ఈ యొక్క మధ్యవర్తికి కొన్ని గుణగణాలు ఉండాలి.
This mediator would have to reach all the way to the throne of God.
ఈ యొక్క మధ్యవర్తి ఇక్కడి నుంచి మొదలుకొని దేవుని సింహాసనం వరకు కూడా అందుకునేటువంటి శక్తి కలిగిన వాడే ఉండాలి.
All the way to this high and lifted up holy one.
ఈ మహోన్నతమైనటువంటి దేవుని చేరుకునే శక్తి కలిగి ఉండాలి.
He would have to be divine in himself.
ఆయన పరిశుద్ధ పవిత్రమైన వాడుగా ఉండాలి.
He would have to be 100% God to get to God.
దేవుని యొద్దకు చేరుకోవాలంటే 100% ఈ యొక్క మధ్యవర్తి దేవుడై ఉండాలి.
The ladder has to go all the way to the throne.
మరి ఎందుకంటే సింహాసనం వరకు చేరుకోవాలి.
But there's also another qualification.
అయితే ఇంకొక గుణగణం, ఇంకొక లక్షణం కూడా మనం చూడాలి.
This mediator would have to go all the way to man.
ఈ యొక్క మధ్యవర్తి మనిషి యొద్దకు కూడా చేరుకోవాలి.
A ladder that goes all the way up to God's throne.
మొట్టమొదటగా ఆ సింహాసనం వరకు చేరుకోవాలి.
But does not reach man.
ఒకవేళ మనిషిని చేరుకోలేకపోతే
is worthless.
అది ఉపయోగం లేదు.
The qualifications of a mediator is he must be 100% God.
మరి ఆ యొక్క మధ్యవర్తి యొక్క గుణగణాలు లక్షణాలు ఏ విధంగా ఉండాలంటే మొట్టమొదటగా 100% దేవుడే ఉండాలి.
And 100% man.
100% మనిషిగా కూడా ఉండాలి.
United in perfect harmony.
మరి ఆ రెండు లక్షణాలకు కూడా మంచి బంధము కలిగి ఉండాలి.
Without confusion.
కన్ఫ్యూజన్ ఏమాత్రం లేకుండా.
There must be another qualification of this mediator.
ఈ యొక్క మధ్యవర్తికి ఇంకొక గుణగణం కూడా ఉండాలి.
He must be fully God.
ఆయన దేవుడై ఉండాలి.
He must be fully man.
ఆయన పూర్తిగా మానవుడై ఉండాలి.
But he must deal with sin.
అయితే ఈ యొక్క మధ్యవర్తి పాపమును గురించి ఏదో ఒకటి చేసేవాడుగా ఉండాలి.
If the gap is bridged,
ఈ యొక్క ఖాళీ పూరించబడితే,
between God and man,
దేవునికి మనిషికి ఉన్నటువంటి ఈ యొక్క ఖాళీ పూరించబడితే,
and man's sinfulness is not dealt with,
ఒకవేళ మనిషి యొక్క పాపాన్ని దేవుడు పట్టించుకోలేదని అనుకోండి,
then the only reaction of God can be wrath toward man.
దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ యొక్క స్పందన ఏంటంటే, ఒకవేళ ఈ యొక్క మధ్యవర్తి పాపం గురించి ఏది చేయలేదనుకోండి, దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి స్పందన ఏంటంటే దేవుని యొక్క ఉగ్రతని భరించాల్సి వస్తుంది.
Something has to happen to man.
మనిషికి ఏదో ఒకటి జరగాలి.
Man must be changed.
ఈ యొక్క మనిషి మారాలి.
If man is not changed, he will fall apart in front of God, who is holy.
మనిషి మారకపోతే దేవుని యొక్క సమక్షంలో కరిగిపోతాడు, నాశనమైపోతాడు.
This mediator must deal with sin.
ఈ యొక్క మధ్యవర్తి పాపముని పట్ల దాన్ని ఏదో ఒకటి చేయాలి.
The debt must be removed.
ఆ యొక్క క్రయధనము చెల్లించాలి.
And that is exactly what we see in Jesus Christ.
ఇదంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తులో మనం చూస్తున్నాం.
He meets the qualifications of a mediator.
మధ్యవర్తికి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి.
100% God.
నూటికి 100% దేవుడే ఉన్నాడు.
The trauma of holiness Peter experienced.
మరి ఆ యొక్క పేతురు అనుభవించినటువంటి ఆ గొప్ప పరిశుద్ధతను కలిగి ఉన్నాడు.
Shows forth this truth.
మరి యొక్క సత్యాన్ని ఇది తెలియజేస్తుంది.
Jesus Christ is 3 times holy.
యేసు ప్రభు 3 రెట్లుగా ఉన్నతమైన పరిశుద్ధతను కలిగి ఉన్నవాడు.
He reaches to the throne of God.
దేవుని యొక్క సింహాసనం వరకు అందుకోగలిగిన సమర్థుడు.
And he is fully divine.
ఆయన దేవుడై ఉన్నాడు.
But he is also 100% man.
ఆయన 100% మనిషిగా కూడా ఉన్నాడు.
He meets the qualifications.
ఆయనకు గుణగణాలన్నీ లక్షణాలన్నీ ఆయనలో సరిపోచున్నవి.
And he also takes care of our sin debt.
మరి మన పాపం వలన మనకి దేవునికి మనకు ఉన్నటువంటి క్రయధనాన్ని ఆయన తొలగిస్తున్నాడు.
Look back at Isaiah.
మరి యెషయాలో చూద్దాం.
Back to chapter 6.
మరి 6వ అధ్యాయం చూద్దాం.
Look at what we see here.
ఇక్కడ మనం ఇక్కడ ఈ మనం ఇప్పటి వరకు చూసింది మనం చూద్దాం.
We see the seraphim getting a burning coal from the altar.
ఇక్కడ మనం చూసినట్లయితే బలిపీఠము నుండి ఆ కారుతో తీసిన నిప్పును చేతబట్టుకొని సరాపము సరాపు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం.
We know what an altar is. Do we know what an altar is?
మరి బలిపీఠము అంటే ఏంటో తెలుసా?
It is the place of sacrifice.
బలిపీఠం మీద అర్పణలు అర్పిస్తారు.
Here the burning angel goes to the place of sacrifice.
ఆ మరి ఆ యొక్క అర్పణలు అర్పించేటువంటి ప్రాంతం దగ్గరికి ఆ ప్రదేశం దగ్గరికి ఈ యొక్క దేవదూత వెళుతున్నట్లుగా మనం చూస్తున్నాం.
And gets a burning coal.
ఒక నిప్పును తీసుకున్నట్లుగా చూస్తున్నాం.
And places it to Isaiah's lips.
మరి యెషయా యొక్క పెదవుల మీద అది పెడుతున్నట్లుగా చూస్తున్నాం.
And he declares him forgiven.
మరి అప్పుడు ఏమంటుందంటే నీవు నీకు నీవు ఇక్కడ మనం చూసినట్లయితే పవిత్రపరిచి ఉన్నాడు ఉన్నావు అని చెప్పి మరి డిక్లేర్ చేస్తుంది.
He says your guilt is taken away.
నీకు నీ యొక్క దోషము తొలగిపోయేను అంటుంది.
When we come to the New Testament,
మరి నూతన నిబంధనకు వచ్చినప్పుడు
we understand the work of Christ in this manner.
మరి యేసు ప్రభు ఏం చేసాడో మనము అర్థం చేసుకుంటున్నాం.
We see Christ bearing the wrath of God.
యేసు ప్రభు దేవుని యొక్క ఉగ్రతను భరించి
the sins that we carry.
మనము మోయాల్సినటువంటి పాపములను
the sheet of sins that we have done.
మరి ఆ యొక్క పాపములన్నీ కూడా మనము చేసినటువంటి పాపములు
was taken by Christ.
క్రీస్తు భరించి
and he pays the debt that we owe.
మనము దేవునికి చెల్లించాల్సినటువంటి క్రయధనాన్ని ఆయన చెల్లిస్తున్నాడు.
And through that man can be declared holy.
అది చేయడం ద్వారా మానవుడు పరిశుద్ధుడు అని తీర్మానించబడుతున్నాడు.
God can call forth.
దేవుడు ఇప్పుడు పిలుస్తున్నాడు.
Certain men.
కొంతమందిని పిలుస్తున్నాడు.
And separate them.
వాళ్ళని ప్రత్యేకించుకుంటున్నాడు.
And call them holy.
వాళ్ళందరినీ కూడా పరిశుద్ధులు అని అంటున్నాడు.
And make them holy.
వాళ్ళని పరిశుద్ధులుగా చేస్తున్నాడు.
And change to the image of Christ.
క్రీస్తు యొక్క రూపములోనికి మార్చుతున్నాడు.
Praise the Lord.
దేవుని స్తుతింపబడును గాక.
The holiness of God is of extreme importance.
దేవుని యొక్క పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది.
The gospel will not make sense unless the holiness of God is talked about.
దేవుని యొక్క పరిశుద్ధత గురించి మనకు అవగాహన లేకపోతే సువార్త యొక్క ప్రాముఖ్యత ఎవరికి అర్థం కాదు.
If holiness is not explained,
దేవుని యొక్క పరిశుద్ధత సరిగ్గా వివరించి చెప్పకపోతే
the work of Jesus Christ will be seen as low.
యేసు ప్రభు చేసినటువంటి పనికి విలువలేదు.
When holiness is explained,
మరి పరిశుద్ధత గురించి వివరించినప్పుడు
and we see this infinite gap that man cannot bridge.
మరి మనిషికి దేవునికి ఉన్నటువంటి అనంతమైనటువంటి ఎవరు కూడా పూరించినటువంటి ఖాళీని మనము చూసినప్పుడు
the beauty of Christ is displayed.
అప్పుడు క్రీస్తు యొక్క బలియాగం యొక్క అద్భుతాన్ని అర్థం చేసుకోవడానికి మనకు అవగాహన ఉంటుంది.
When we proclaim as preachers,
మనము దేవుని యొక్క వాక్యము చెప్పినప్పుడు
the holiness of God,
దేవుని యొక్క పరిశుద్ధత
his demands,
ఆయన యొక్క డిమాండ్స్ అన్ని కూడా
హిస్ క్యారెక్టర్
ఆయన యొక్క గుణగణాలన్నీ కూడా
దోస్ హూ హియర్
ఎవరైతే వింటున్నారో
విల్ బికమ్ అన్డన్ లైక్ ఐజయా
మరి అయ్యో నాకు శ్రమ అని చెప్పి వినేవాళ్ళు అనాలి
దే విల్ సీ దేర్ ఓన్ సిన్ఫుల్నెస్ లైక్ పీటర్
పేతురు తన యొక్క అపవిత్రతను ఏ విధంగా చూచాడో వినేవాళ్ళు వాళ్ళ యొక్క అపవిత్రతను వాళ్ళు చూడగలగాలి
ఇట్ డస్ నాట్ మ్యాటర్ హూ యు లుక్ అట్ ఇన్ ది స్క్రిప్చర్స్
ఎవరైనా చూడండి ఈ లేఖన భాగాల్లో
మోసెస్
మోషే
డానియేలు
దానియేలు
ఐజయా
యెషయా
పీటర్
పేతురు
పాలు
ది
అపోస్టల్ జాన్
అపోస్తలుడైన యోహాను
ఆల్ వెన్ కన్ఫ్రంటెడ్ విత్ ద గ్లోరీ అండ్ హోలీనెస్ ఆఫ్ గాడ్
దేవుని యొక్క పరిశుద్ధతను వాళ్ళు చూచినప్పుడు
దే ఫాల్ డౌన్ యాస్ డెడ్ మెన్
దేవుని యొక్క సన్నిధిలో చనిపోయినటువంటి మృతమైనటువంటి మనుషులుగా వాళ్ళు పడి ఉన్నారు
దే సీ దేర్ సిన్ఫుల్నెస్
వాళ్ళ యొక్క అపవిత్రతను పాపాన్ని వాళ్ళు చూడగలిగినారు
నౌ మ్యాన్ మస్ట్ ఫీల్ హిస్ ఓన్ డెత్
మరి మనుషులు వాడు దేవునికి చెల్లించాల్సినటువంటి క్రయధనాన్ని వాళ్ళు తెలుసుకోవాలి
బిఫోర్ హి సీస్ హిస్ నీడ్ ఫర్ ఎ సేవియర్
ఒక రక్షకుని గురించి వాళ్ళు అర్థం చేసుకునే ముందు దేవునికి ఆయన ఏం బాకీ ఉన్నాడో అర్థం చేసుకోవాలి
మ్యాన్ మస్ట్ సీ దట్ దిస్ ఇన్ఫినిట్ గ్యాప్ కెనాట్ బి బ్రిడ్జ్డ్
ఈ యొక్క అనంతమైన దేవునికి ఆయనకి మధ్యనటువంటి యొక్క ఖాళీని ఎవ్వరూ కూడా మరి పూరించలేని విషయాన్ని తెలుసుకోవాలి
హి మస్ట్ సీ హిస్ హెల్ప్లెస్నెస్
తన యొక్క నిస్సహాయతను ఆయన తెలుసుకోవాలి
హి మస్ట్ సీ హిస్ సిన్ఫుల్నెస్
ఆయన యొక్క అపవిత్రతను పాపాన్ని తెలుసుకోవాలి
యు డు నాట్ గో టు ఎ డాక్టర్
నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు
unless you are sick
జబ్బు లేకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళవు కదా
man will not see his need for Christ
అతని యొక్క అవసరత గుర్తించకుండా క్రీస్తు యొద్దకు వెళ్ళినప్పుడు
unless he feels the weight of God's holiness
దేవుని యొక్క పరిశుద్ధతను గురించి తెలుసుకోకుండా క్రీస్తు దగ్గరికి వెళ్ళి ప్రయోజనం లేదు
without preaching the holiness of God
దేవుని యొక్క పరిశుద్ధత గురించి మీరు చెప్పకపోతే
the gospel is seen as small
సువార్తకు ఏ మాత్రం విలువ లేదు
is seen as unimportant
అది ఏ మాత్రం ప్రాముఖ్యత లేని విషయంగా మారిపోతుంది
men will try to sell Jesus Christ for small things
చాలా మంది రోజుల్లో యేసు ప్రభుని చిన్న చిన్న వాటికి అమ్మడానికి ఆయన ఉపయోగించుకుంటున్నారు
they will say come to Christ for money
యేసు దగ్గరికి రండి మీకు డబ్బులు వస్తాయి అంటున్నారు
come to Christ for health
యేసు దగ్గరికి రండి మీకు మంచి ఆరోగ్యం వచ్చేది అంటున్నారు
not come to Christ for salvation
యేసు దగ్గరికి రండి మీకు రక్షణ వస్తుందని ఎవరు చెప్పట్లా
holiness is very important god is not like us
పరిశుద్ధత అనేటువంటిది చాలా ప్రాముఖ్యత ఎందుకంటే దేవుడు మనలాంటి వాడు కాడు
హి ఇస్ నథింగ్ లైక్ వి సీ ఇన్ క్రియేషన్
ఈ యొక్క సృష్టిలో చూసే ప్రతి విషయంలో ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు సృష్టిలాగా ఆయన ఉండడు
నౌ బ్రదర్స్ లెట్ మీ ఆస్క్ యు సంథింగ్
సహోదరులారా నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలని ఆశపడుచున్నా
హౌ డస్ దిస్ ఎఫెక్ట్ యువర్ హార్ట్
ఈ యొక్క వాక్యము నీ యొక్క హృదయాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది
ఇన్ నోయింగ్ గాడ్స్ హోలీనెస్ హౌ షుడ్ వి దెన్ లివ్
దేవుని యొక్క పరిశుద్ధతను తెలుసుకున్న తర్వాత మన యొక్క జీవితాలు ఎలాగ ఉంటాయో మీరు ఆలోచించండి
హౌ షుడ్ యు నౌ మినిస్టర్
నీవు ఏ విధంగా పరిచర్య చేయాలో ఒకసారి నువ్వు ఆలోచించు
హౌ షుడ్ వి నౌ ప్రీచ్ అబౌట్ హిమ్
దేవుని గురించి ఏ విధంగా వాక్యం చెప్పాలో ఒకసారి నువ్వు ఆలోచించు
షుడ్ వి డు ఇట్ వెరీ క్యాజువల్లీ
ఎట్లా పడితే అట్లా మనం వాక్యం చెప్పాలా
షుడ్ వి డు ఇట్ విత్ జోక్స్
చాలా జోకులు చెప్తా వాక్యం చెప్పాలా
ఆర్ షుడ్ వి డు ఇట్ విత్ ఏ సీరియస్నెస్
అయితే ఒక గంభీరమైనటువంటి వ్యక్తిత్వం కలిగి మనం వాక్యం చెప్పాలా
షుడ్ వి డు ఇట్ విత్ ఏ వెయిట్
భారం కలిగి చెప్పాలా
వి షుడ్ డు ఇట్ విత్ ఏ రివరెన్స్ అండ్ ఎన్ ఆ
దేవునితో దేవుని యెడల గొప్ప భయభక్తులు కలిగి మనం వాక్యమును బోధించవలెను
when you stand behind a pulpit in front of your congregation
ఈ యొక్క సంఘస్థుల ఎదుట పుల్పిట్ మీద నీవు నిల్చొని
You stand with the weight of God's holiness behind your back.
దేవుని యొక్క పరిశుద్ధత యొక్క భారాన్ని నీ వీపు మీద పెట్టుకొని నీవు వాక్యాన్ని చెప్పు.
We do not stand in this position casually.
మరి ఈ యొక్క పొజిషన్ లో మనం ఎట్ల పడితే అట్లా నించొని వాక్యం చెప్పడానికి అవకాశము లేదు.
But we stand in reverence and awe.
మరి దేవుని యొక్క భయభక్తులు కలిగి మనము నిలుచోగలుగుచున్నాం.
How does this affect your family?
మరి ఇది నీ కుటుంబాన్ని ఏ విధంగా మారుస్తుంది, ప్రభావితం చేస్తుంది?
I'm going to tell you something here.
మరి ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను.
Your house should be filled with laughter.
నీ యొక్క గృహము మరి నవ్వులతో సంతోషముతో నిండి ఉండాలి.
You should play with these precious children.
నీ యొక్క పిల్లలతో చక్కగా నువ్వు ఆడుకోవాలి.
As a pastor, you should be silly in your house.
మరి ఒక కాపరిగా నీవు నీ యొక్క గృహంలో సంతోషంగా ఆనందంగా జోకులు చక్కగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి.
You should play with your kids.
నీ యొక్క పిల్లలతో నీవు ఆడుకోవాలి.
You should love your wife.
నీ యొక్క భార్యను ప్రేమించాలి.
It should be a very joyful time.
మరి ఆనందకరమైనటువంటి ఆ యొక్క సమయాన్ని నీ కుటుంబంతో గడపాలి.
But when you come to that part of the day where you open up God's word,
ఎప్పుడైతే నీవు నీ కుటుంబంలో దేవుని యొక్క వాక్యాన్ని తెరుస్తావో,
your whole family should see you change.
నీ కుటుంబం అంతా కూడా నీ యొక్క ఫేస్ మారిపోవటం గమనించాలి.
You are no longer dealing with jokes and playing.
ఎప్పుడైతే నువ్వు వాక్యం ధరిస్తావో ఇక జోకులకి ఆస్కారము లేదు.
Your children should see the seriousness that you take when talking about this three times holy God.
ఎప్పుడైతే నువ్వు వాక్యం తెరిచి సువార్తను చెప్పడం మొదలు పెడతావు, నీ పిల్లలు నీ యొక్క ముఖ కవళికల్ని గమనించాలి. ఎందుకంటే దేవుడు మూడు రెట్లు అధికముగా పరిశుద్ధుడు గనుక.
We can talk casually about the weather.
వాతావరణం గురించి ఎట్లయితే మనం మాట్లాడుకోవచ్చు.
We can laugh and joke about who won the cricket game.
మరి క్రికెట్ లో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు సరదాగా మాట్లాడుకోవచ్చు.
But when we open up God's word,
ప్రతి దేవుని వాక్యాన్ని మనం తెరుస్తాము.
When we stand before our family,
మన కుటుంబం ముందు మనం ఎప్పుడైతే మనం నించుంటామో.
When we stand in front of our congregations,
మన యొక్క సంఘస్థుల ముందు మనం ఎప్పుడైతే నించుంటామో.
When we meet people on the street and we discuss the nature of God,
వీధుల్లో దేవుని యొక్క సువార్త గురించి జనాలతో ఎప్పుడైతే మనం మాట్లాడతామో.
We speak with him of seriousness.
మనము గంభీరతను కలిగి వాళ్ళతో మాట్లాడతాం.
He is high.
ఎందుకంటే ఆయన పరిశుద్ధ ఉన్నతమైన వాడు.
He is holy.
ఆయన పరిశుద్ధుడు.
And he is lifted up.
ఆయన మహోన్నతుడు.
He is not like man.
ఆయన మనుషుల వంటి వాడు కాదు.
So we do not speak of him as we speak of men.
మనుషుల్లాగా, అందుకనే మనం మనుషుల్లాగా ఆయన గురించి మనం మాట్లాడము.
Other men can talk about their imaginary gods.
మరి వేరే వ్యక్తులు వాళ్ళ యొక్క విగ్రహాల గురించి ఏ విధంగా మాట్లాడుకోవచ్చు.
They can talk about them casually.
లెక్కలేంతనంతో మిగిలిన వాళ్ళు దేని గురించైనా మాట్లాడుకోవచ్చు.
But we shall not.
అయితే మనం మాత్రం అలాగా చెయ్యము.
Our God is high.
ఎందుకంటే మన దేవుడు ఉన్నతమైన వాడు.
And our God is holy, holy, holy.
ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు గనుక.
Let us pray.
ప్రార్థించుకుందాము.